వైద్యుడి సహకారంతో ఆత్మహత్య. ప్రతి సందర్భంలో యూకేలోని రాజకీయవేత్తలు బాధ భరించలేనప్పుడే చంపమని రోగి అడిగినప్పుడు చంపడానికి అనుమతివ్వలేమని అంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమందికి మేము వైద్యుడి సహకారంతో ఆత్మహత్యను పరిగణలోకి తీసుకుంటున్నాము. కొంతమంది వైద్యులు ఇది వాస్తవానికి బాధకరమైనదని చెప్తారు. రోగి తనకున్న బాధలను కొన్ని సందర్భాలలో తట్టుకోగలరు, కొన్ని తట్టుకోలేరు. అటువంటి సందర్భాలలో వారికి చాలా భారమవుతుంది. తన సొంత కుటుంబానికి విశ్రాంతిని కలిగించడానికి వీరు బాధను భరించలేరు. అనేక సందర్భాలలో రోగి బాధపడతారు, కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. కొంతమంది కొన్ని నెలలుగా సంవత్సరాలుగా మంచం మీద ఉండడం కుటుంబానికి స్నేహితులకు సహాయం చేయలేక ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. ఈ భయం వారు మరణించాలనే తలంపును ఇస్తుంది, కాబట్టి చంపమని డాక్టర్ని కోరుకుంటూ ఉంటారు. మొదటిగా ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాలి కలుగుతుంది. కొంతమంది వారి బాధను చూడలేక సహకరిస్తారు. కాని మానవుని జీవితాన్ని బట్టి చూస్తే తనను ఆత్మహత్యకు అనుమతించడం సరి అయిన పని కాదు. పురుషులను స్త్రీలను దేవుడు తన స్వరూపంలో చేశాడని విశ్వసిస్తారు. కావున వారి జీవితానికి చాలా విలువనివ్వాలి. నరహత్య చేయడం దేవుడు నిరోధించాడు. కొన్ని సందర్భాలలో ఈ నిర్ణయం మారవచ్చు, ఎందుకంటే యుద్ధ సమయాల్లో తన ప్రాణం తీసుకోవచ్చని బైబులు తెలియజేస్తుంది. యూదుల ఇస్లాముల ఆచారము ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది. ఆత్మహత్యకు అనుమతించడం నైతిక విలువలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచములో పలు రకాల వారు రకరకాలుగా నిర్ణయాలను తెలియజేస్తారు. చికిత్స కొనసాగించవచ్చా లేదా ఆత్మహత్య చేసుకోవచ్చా అని పలు రకాలుగా చెబుతారు. వైద్య మరియు న్యాయపరమైన వృత్తులు గలవారెప్పుడు తేడాను గుర్తిస్తారు. దయ కొరకు పిలుచుట. బాధపడుతున్న వారిని చూడలేక అనేక మంది దయ చూపుతూ ఉంటారు. ఇది పిఏఎస్ అను అవలంబించడానికి ఒక పెద్ద కారణం. ఏది ఏమైనా దయ అనేది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దయ అంటే వారు కొంతకాలం జీవించడానికి సహాయపడడం. ఇప్పటి రోజులలో అనేక మంది రోగుల విషయంలో బాధైనా భరించలేకపోయినా చికిత్స ఇస్తున్నారు. అనుభవం ప్రకారం ప్రజల నిర్ణయాలు మారుతూ ఉంటాయి. అలా ఉండడం వలన ఆత్మహత్య చేసుకుందామనిపిస్తుంది. ఒక వ్యక్తిని బాగా గౌరవించడం అనేది తను మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం, చేతనైనంత వరకు వారికి సహాయపడడం, వారిని చావునకు అప్పగించే కంటే ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడడం గొప్ప పని. మరణం వచ్చినప్పుడు మరణించడమే న్యాయసాధారణమైన పని. రెండు నిర్వచనాలు. సిఎంఎఫ్ ప్రకారం మనిషి బతకలేక నిర్విరామంగా పడి ఉన్న వ్యక్తిని మరణానికి అప్పగించడం ఎనస్థీషియా అంటారు. ఈ పదము గ్రీకు భాష నుండి వచ్చింది. ఎత్ నేషియా అనగా మంచి మరణం లేదా సులభమైన మరణము. దీనినే కొన్నిసార్లు దయామరణము అని అంటారు. ఇది వైద్య భాషలో మందు ఎక్కువ మొత్తంలో ఇవ్వడం అని అంటారు. డాక్టర్ సహకారముతో ఆత్మహత్య అనగా డాక్టర్గారే మందు ఇవ్వడం లేదా రోగికి మందు ఇచ్చి తీసుకోమనడం, స్వయం ప్రతిపత్తిని అడగడం. కొంతమంది పిఏఎస్ కొరకు చట్టబద్ధత కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాని దీనిని కోరడం సామాన్యమైన పని కాదు. ఈ రోజులలో ఏ విధంగా మందులను వాడాలో, ఏ విధమైన పరిణామాలు ఉంటాయో డాక్టర్ లోకాకు స్పష్టంగా తెలుసు. ప్రతి వ్యక్తికి ఈ సమాజంలో గౌరవం ఉంటుంది. కాని తనను కోల్పోయినప్పుడు తన కుటుంబమంతా బాధలో ఉంటారు. అని మాత్రమే కాక సాధారణంగా మరణిస్తే ఉండే బాధ కంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఉండే బాధే ఎక్కువగా ఉంటుంది. ఈ హక్కును ఇవ్వడానికి నిరాకరించారు. స్వయంత్రత్వం గురించి అవగాహన తగ్గుతుంది. స్వయం ప్రతిపత్తి అనేది మంచిదే, ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని పోలిక చొప్పున రూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క అప్పచెప్పవలెను. మనం లెక్క అప్పచెప్పాలి కాబట్టి చేయవలసిన పనులను చేస్తూ చేయకూడని పనులను చేయకుండా ఉండాలి. స్వయం ప్రతిపత్తి అంటే మనం చేసే పనులన్నీ మంచి పనులను చేయడం. ఇంకా ముందుకెళ్తే నిరాశ, గందరగోళం, భౌతిక లక్షణాలు, కుటుంబం, స్నేహితులు అన్నిటిలో సరిగ్గా మసలుకోవడం నిజమైన స్వయం ప్రతిపత్తి. ఇవన్నీ కారణాలు. ఎనస్థీసియాను కోరడానికి కారణాలు. ఒక వ్యక్తి చనిపోవాలని అడిగాడంటే దానర్థం ఊరకనే ఆ మాట చెప్పలేదు గాని తను అనుభవిస్తున్న బాధను భరించలేక చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఆ మాత్రమే కాక ఆత్మహత్య గాని ఎనస్థీసియా గాని డాక్టర్ గారి ఆధ్వర్యంలో లేక సమక్షంలో జరగాలి గాని తనంతట తానే స్వయంగా చేసుకోకూడదు. భారం కాకూడదని మరణిస్తానని అడగడానికి నిజమైన భయంకరమైన కారణమేంటంటే కుటుంబ సభ్యులకు భారంగా ఉన్నానేమో అని అనుకోవడం. ఆ భారం సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా ఇతర కారణాలు కావచ్చు. ఎనస్థీసియా అడగడంలో కారణం వారి కుటుంబ సభ్యులను బాధపెట్టడం, నొప్పించడం, ఇష్టం లేకపోవడం కావచ్చు. మరొక కారణమేంటంటే వారికి ఖర్చు పెట్టే ధనం స్వయం ఇంకొకరికి పెడితే ఫలితం ఉంటుంది అని అనుకోవడం. ఒకవేళ ఎనస్థీసియాని అనుమతిస్తే పదే పదే అడిగే అవకాశం ఉంది. దీని ప్రభావం కుటుంబం మీద పడొచ్చు. దీని గురించి వైద్యులకు మాత్రమే అవగాహన ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నిర్ణయం కూడా అవసరం అవుతుంది. అనేక మంది ఈ విధంగా పాటించకుండా ఉండడానికి వైద్యులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, లేదా కుటుంబ సభ్యులకు, వ్యక్తులకు, అందరికీ అవగాహన ఉండాలి. నమ్మకం మరియు సేవ. డాక్టర్లకు రోగులతో మంచి సంబంధం ఉంటుంది. వారికి హాని కలిగించకుండా చూసుకునే బాధ్యత వారిది. ఈ సంబంధాన్ని ఈ రోజులలో కూడా పాటిస్తున్నారు. రోగుల మీద, వారి మరణాల మీద డాక్టర్లు బాధ్యత కలిగి ఉండే విధంగా అధికారం ఇవ్వాలి. ఇది డాక్టర్ల మీద ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది. ఎనస్థీసియాను అనుమతించిన వ్యక్తి కేసు పరిశీలించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి మరణించి ఉంటాడు కాబట్టి. అదేవిధంగా సమాజంలో కూడా అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలి అనే బాధ్యతను మర్చిపోతారు. అవసరంలో ఉన్నవారికి చేతనైనంత వైద్య చికిత్స అందించే విధంగా ఉండాలే గాని వారి జీవితాన్ని తగ్గించే విధంగా ఉండకూడదు. ఎనస్థీసియాని అవలంబిస్తే సమాజం యొక్క బాధ్యత మర్చిపోతారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారిని తక్కువ తరగతి వారిగా చూస్తారు. ప్రతి క్లిష్టమైన సమస్యకు ఒక మార్గం ఉంటుందని మర్చిపోతాం. న్యాయశాస్త్రం ఆత్మహత్య. 1961 యాక్టు ప్రకారం పెద్ద తప్పు ఉంది. ఏంటంటే ఎవరైనా తన ప్రాణాన్ని తాను తీసుకోవచ్చు. నిజానికి చట్టప్రకారం ఆత్మహత్య సమతమైన ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోయే వారిని మాత్రం కాపాడుతుంది. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉంటే వారు ఒక రకమైన వ్యాధితో ఉన్నారని తెలుసుకోవాలి. ఆత్మహత్యలను తగ్గించాలనే నినాదంతో యూకే ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ వారికి ఎనస్థీషియా ఒక ఆటంకంగా మారింది. జరిగిన కథ. ఎవరికైనా మానసిక ఒత్తిడి, భారాలు ఉన్నప్పుడు నిర్ణయాలు మారవచ్చు. 65 సంవత్సరాల యోహాను అనే వ్యక్తికి ఊపిరితిత్తులలో క్యాన్సర్ వ్యాధి వచ్చింది. దాని ద్వారా తనకు దగ్గు కూడా సోకింది. ఆ క్యాన్సరు ముదిరినందున నయం చేయడం చాలా కష్టమైంది. కొన్ని వారాల తరువాత యోహాను బలహీనపడిపోయాడు. నడిచేటప్పుడు ఛాతినొప్పి వస్తూ ఉండేది. క్రమేపీ తనకున్న అనారోగ్యాన్ని బట్టి చాలా బాధపడుతూ ఉండేవాడు. క్రమంగా తన భార్యకున్న బలహీనతను బట్టి కూడా భయపడేవాడు. ఈ బాధను తట్టుకోలేక అనేక పర్యాయాలు మరణించడానికి అనుమతినిమ్మని అడిగాడు. కావున అతనికి కొన్ని జబ్బు తగ్గించే మాత్రలు, యాంటీబయోటిక్ మాత్రలు, క్యాన్సర్ రోగులను చూడడంలో అనుభవం ఉన్న నర్సును కలవమని చెప్పాడు. వారు పడే బాధను చూడలేక బలమైన మందులను ఇచ్చేవారు. ఒక్కొక్కసారి వారి ప్రాణం పోయినంత పని అయ్యేది. తన భార్యకు కొంత విశ్రాంతినివ్వడానికి వారానికి ఒకసారి వచ్చి చూయించుకోమని తనకు చెప్పేది. యోహాను అక్కడికి వచ్చే ఇతర రోగులతో మాట్లాడుతూ రంగులు వేస్తూ ఉండేవాడు. తన ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్నప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదు. తను 3 నెలల తర్వాత మరణించాడు. అతను మరణించకముందు నర్సుతో ఇలా చెప్పాడు, నేను మరణించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని నర్సుతో చెప్పేవాడు. ఇలా మరికొన్ని రోజులు బ్రతకడానికి సహాయపడినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అనుభవం. కొన్ని దేశాలు ఎనిస్థీషియాను అనుమతిస్తున్నాయి. నెదర్లాండ్లో చట్టం అనుమతించకపోయినా అవసరాన్ని బట్టి కారణాలను బట్టి చేయవచ్చు. దీనిని బట్టి చూస్తే రోగి తను స్వతహాగా ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఇది రోగి పరిస్థితిని బట్టి కాదుగాని తన జీవితం చివరకు వచ్చింది కాబట్టి ప్రభు ఇంటివారు నెదర్లాండ్ వెళ్ళి పరిస్థితిని తెలుసుకుందామని వెళ్తే అక్కడ పరిస్థితి ఏమీ బాగలేదు. 3,000 మంది ఎనస్థీసియా వలన మరణిస్తే 1,000 మంది ఏ కారణం చేత ఎనస్థీసియా వలన మరణించారో తెలియదు. ఎనస్థీసియాను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం సహాయపడుతుంది. యుఎస్ఏలో ఏ రకమైన కరుణా మరణాలను అనుమతించరు. ఒక వ్యక్తికి కొన్ని కేసులు అప్పగించిన తరువాత వాటిని అధ్యయనం చేయగా 130 మంది కరుణా మరణం వలన మరణించారు. కాని వారి బాధను తీసివేయడానికి అవకాశం ఉన్నా కూడా వారిని చంపేశారు. ఏది ఏమైనా కూడా మరణానికి సమాధానం చెప్పాలి. ప్రభు ఇంటివారి నైతిక విలువల ప్రకారం చావు బ్రతుకులలో ఉన్నవారికి సహాయం చేయాలి అని చెప్పి ఎనస్థీషియాను ఆపారు. ప్రతి ఒక్కరూ మంచిగా మరణించాలని కోరుకుంటారు.